ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯ ಮುದೀರಯೇತ್.
ಇವಾಳ ಗರುಡ ಪುರಾಣంలో మనం చెప్పుకోబోయే గొప్ప ఘట్టం భైరవ ఉపాస. భైరవ ఉపాస, ఈ ఉపాసన విధానం తెలుసుకోవాలంటే ముందు భైరవుడు ఎలా పుట్టాడు, ఆయన ఏ ఏ రూపాలు ధరించాడు, ఎక్కడెక్కడ ఆయన ఆలయాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మ నేనే గొప్పవాడిని అన్నాడు. దానికోసం ఓ చిన్న అసత్యం కూడా ఆడాడు. ఈ ఘట్టం కూడా శివపురాణంలో ఇతపురం చెప్పుకున్నాం. అసత్యం ఆడితే మాత్రం శివుడికి చాలా కోపం వస్తుంది. బ్రహ్మంతటి వాడు అసత్యమాడి విజయం పొందాలనుకోగానే ఈశ్వరుడు వారి బ్రహ్మ విష్ణువుతో పోటీ పడి విజయం సాధించడానికి అసత్యం ఆడతావా, తప్పుడు సాక్ష్యాలు తీసుకొస్తావా, నీకిదే తగిన శిక్ష అని వెంటనే తన శరీరం నుంచి కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఒక వికటాట్టహాసం చేశాడు, చేయగానే ఆయన శరీరం నుంచి కాలభైరవుడు పుట్టుకొచ్చాడు. భైరవుడు మోకాళ్ళ వరకు మాత్రమే ఉండే వస్త్రం కట్టుకుంటాడు, దానికి అంగవస్త్రం అని పేరు. పూర్వకాలంలో ఉపనయన కాలంలో మోకాలు కిందకి వెళ్లకుండా ఉండే వస్త్రాలు ధరింపజేసేవారు. అంగవస్త్రం ఒకటి ధరించి భూమి ఆకాశాలు నిండుతున్న మహాశరీరంతో ఎర్రని తలవెండ్రుకలతో భీకరాకారుడై కోరలతో పుట్టుకొచ్చాడు. ఆయనే భైరవుడు అని పిలువబడ్డాడు. శివుడి శరీరం నుంచి పుట్టిన ఆయన శివుడికి మరొక రూపం. భీ అంటే భయపెట్టుట, రవము అంటే శబ్దం. ఆయన భయపెట్టే శబ్దం చేస్తాడు. ఆయన ఒక్క హుంకారం చేశాడంటే హుం అన్నాడా, లోకాలన్నీ వణికిపోతాయి. లోకాలని భయపెట్టే శబ్దం చేస్తాడు కనుక ఆయనని భైరవుడు అన్నారు. ఈ భైరవుడు పుట్టి పుట్టగానే తండ్రి ఏమిటి అజ్ఞానం, కానీ నువ్వు నా శరీరం నుంచి పుట్టావు, నా రూపం నీవు, నీకు నాకు తేడా లేదు, కాబట్టి నీకు ఏ దోషం అంటదు. ఈ బ్రహ్మగారు అసత్యమాడాడు, వాడు అసత్యమాడినటువంటి తల నరికి భారీ అనగానే కాలభైరవుడు ఈ బ్రహ్మగారి ఐదవ తలని నరికేశాడు. బ్రహ్మగారికి ఒకప్పుడు తూర్పు కేసు ఒక ముఖం, దక్షిణము కేసి ఒక ముఖం, ఉత్తరము కేసి ఒక ముఖం, పడమర కేసి ఒక ముఖం, నాలుగు ముఖాలే కాక ఒక ముఖం ఇలా పైకి కూడా ఉండేది. ఆకాశం కేసి తిరిగి ఆకాశాన్ని చూస్తున్న అలా పైకి ఉన్న అచ్చమన శివుడికున్న పంచమ ముఖం ఎలా ఉంటుందో అలాంటి ముఖం ఉండేది. ఆ ముఖంతో నేను శివలింగము యొక్క శిరస్సు చూశాను అని అసత్యమాడాడు. ఎవరు? బ్రహ్మ. అందుకని ఏ ముఖంతో అసత్యమాడాడో ఆ ముఖాన్ని కాలభైరుడు గిల్లి వారేశాడు. అప్పుడు బ్రహ్మగారికి దోషం పోయింది, మిగతా కథంత మనకు అక్కర్లా. ఆ బ్రహ్మ కపాలం కాలభైరువుడి చేతికి అతుక్కుపోయింది, ఆ పుర్రి అతుక్కుపోయి ఊడిగాలేదు. ఎంత చెడ్డ బ్రహ్మగారు, మరి బ్రహ్మే కదా, బ్రహ్మహత్యా పాపం తొట్టుకుంది వీరికి. అప్పుడు శివుడు నవ్వి, ఎవరు చేసినా దోషం దోషమే అని చెప్పడానికి ఆ కపాలం నీ చేతికి అతుక్కునేలా చేశాను. ఈ కపాలం పుచ్చుకుని కాలభైరవ ప్రపంచమంతా భిక్షాటనకి వెళ్ళు, ఇంటింటికి తిరిగి భిక్షాందేహి అని యాచించు. అలాగే నేను ఇంటింటికి తిరిగి భిక్షాందేహి అని యాచిస్తాను. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కాలభైరవుడు సాక్షాత్తు రుద్రరూపుడు, అయినా ఎవరు చేసినా తప్పు తప్పే. బ్రహ్మగారు తప్పు చేసినందుకు ఆ తప్పుకి తల గిల్లడం బ్రహ్మహత్యా పాపమే. ఈ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఇంటింటికి తిరిగి ముష్టెత్తుకున్నటే ప్రాయశ్చిత్తం. ఒక గొప్ప వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరికి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముష్టి అడగడం సహజంగా తక్కువ కింద భావిస్తాడా భావించడా? ఒక మహాత్ముడు ఉన్నాడండి, ఆయన చాలా గొప్పవాడు, ఇంతటి గొప్పవాడు, ఇతరుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ పనికి డబ్బు ఇవ్వండి అని యాచించడానికి అంత తేలికగా ముందుకు రాడు. యాచన మరణంతో సమానమాట. మృత్యువు మృత్యువు కాదు, మరణం మరణం కాదు. తెలుగులో చెప్పాలంటే చావు చావు కాదట. ఏది చావు అంటే అడుక్కోవడమే చావు. బాబు ఈ పూట నాకు తిండి లేదు, లేదు బాబు ఈ పూట నాకు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఈ పని చేద్దామంటే డబ్బు లేదు, నాకు ఈ పనికి ఎంత డబ్బు ఇవ్వండి అని ఇతరుల దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి యాచించడం కంటే మహాపాపం మరొకటి లేదట. ఆ యాచన మరణం కంటే బాధాకరమైనది. అందుకే మహాత్ములు ఎప్పుడు యాచనకి అంత తేలిగ్గా సంసిద్ధులు కాదు. యాచన చాలా బాధ కలిగిస్తుంది, అందుకని యాచకులు కాకూడదు అని కోరుకుంటారట మహాత్ములు అయినటువంటి వాడు. సరే ఏం చేస్తాం, తప్పనిసరి గనక మహాపాపం ఒకటి చేసావు గనక నువ్వు ఆ మహాపాపములకు ప్రాయశ్చిత్తంగా ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అని బ్రహ్మకపాలంలోనే ఆహారం వేయించుకుని ఆహారాన్ని తిను. ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తే బ్రహ్మహత్యా పాపం వంటి మహాపత్య పాపాలు వాటంతటవే తొలగిపోతాయి. భిక్షాటన వల్ల పాపాలు తొలగిపోతాయి. ఇంకొక విషయం, నీ చేతికున్న పుర్రె తన ఎంత తాను ఊడి కింద పడితేనే కదా పాపం గుర్తుగా పోయినట్టు. అది పోవాలంటే రెండు మార్గాలు, అయితే గొప్ప క్షేత్రానికి వెళ్ళు. గొప్ప క్షేత్రానికి వెళితే ఆ పాపం తనంత తానే పోయి చేతిలో ఉన్నటువంటి పుర్రె కింద పడిపోతుంది. లేదా ఏ ఇంటికి వెళ్ళి నువ్వు భిక్షాందేహి అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు నిన్ను లోపలికి పిలిచైనా భిక్ష వెయ్యాలి, లేదా వాళ్ళైనా బయటకు వచ్చి భిక్ష వెయ్యాలి. గడప అవతల ఉండి భిక్షాటన చేసే యాచకుడిని గడప బయట ఉంచి ఎవరైనా భిక్ష వేస్తే వారికి నీ పాపం వెళ్ళిపోతుంది అని శివుడు సూచించగానే మహాభైరవుడు, కాలభైరవుడు బ్రహ్మకపాలం చేత పట్టుకుని భిక్షాందేహి అంటూ లోకాలు తిరగడం మొదలెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చేతిలో ఉన్న పుర్రి ఊడి కింద పడలేదు. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒకనాడు ఆయన వైకుంఠానికి వచ్చాడు. తీరా వైకుంఠానికి వచ్చేసరికి అక్కడ లక్ష్మీదేవి, మహానుభావ కాలభైరవ నీకు భిక్ష వేస్తాను ఉండు అన్నది. అమ్మవారికి తెలియదా లేక అయ్యవారికి తెలియదా? వచ్చినవాడు సాక్షాత్తు శివుడు అని లక్ష్మికి తెలుసు. జగదంబ సకల సంపదలకి మూల కారకురాలు ఆదిలక్ష్మి అని కాలభైరవునికి తెలుసు. అయినా లోకానికి ఒక సందేశం ఇవ్వడానికి ఇద్దరు ఒక నాటకం ఆడారు. కాలభైరవుడేమో వైకుంఠం దగ్గర గడప బయట ద్వారానికి బయట నిలబడ్డాడు భిక్షాందేహి అని. అమ్మవారు లోపల నుంచి భిక్ష పట్టుకొచ్చింది. ఆవిడ గడప దాటైనా బయటికి వెళ్ళడానికి భిక్ష వేయలేదు, కాలభైరవుడి లోపలికి రమ్మని పిలవలేదు. తాను గుమ్మం అవతలు ఉన్నది, ఈయన యువతలు ఉన్నాడు, యువతల నుంచి అవతలకి ఆవిడ భిక్ష వేసింది. వెంటనే ఈ బ్రహ్మకపాలం కాలభైరవుడి చేతి నుంచి వచ్చి లక్ష్మీదేవి చేతికి అతుక్కుపోయింది. అన్నీ ఎరిగి ఏమి ఎరగనట్టావిడ విష్ణుకి తిరిగి, స్వామి కాలభైరవుడి చేతికి ఉన్న భిక్షాపాత్రం పుర్రి నా చేతికి వచ్చి అతుక్కుపోయింది, కారణమేమిటి అంది. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి, ఎప్పుడు భిక్ష వేసేవాడు గుమ్మం దాటి బయటికి వెళ్ళి భిక్షుకులకి భిక్ష వెయ్యాలి, లేదా గొప్ప గొప్ప వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఇంటి లోపలికి ఆహ్వానించి వినయంగా పిలిచి ఆసనమిచ్చి కూర్చోబెట్టి భిక్ష వెయ్యాలి. మహాపండితుడు మహాజ్ఞాని మన ఇంటికి వచ్చాడు, ఆయన ఏదో పనుండి వచ్చాడు భిక్ష కోసం, అప్పుడు ఆయన్ని లోపలికి పిలవాలి, కాళ్ళు కడగాలి, ఆసనమిచ్చి కూర్చోబెట్టాలి, వినయంగా దానం చేయాలి. లేదా ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు వచ్చాడు, వాడు ఎవడో మనకి తెలియదు, వాడు భిక్షుకుడు భిక్షాందేహి అన్నాడు, వాడి లోపలికి పిలవడం మనకి ఇష్టం లేదు, అప్పుడు మనమే బయటికి వెళ్ళి గడప దాటి వెళ్ళి ఆ వ్యక్తికి భిక్ష వెయ్యాలి. అది భిక్ష వేసే పద్ధతి. అంతేకాని మనం గడప లోపలుండి అవతల వాడు గడప బయట ఉండి ఈ మధ్యలో గడప అడ్డంగా ఉన్నప్పుడు యువతల చోతులకి చెయ్యి చాచి భిక్ష వేస్తే అవతల వాడి పాపాలు మనకు వస్తాయి. ఇప్పుడు కాలభైరుడి చేతిలో ఉన్న బ్రహ్మకపాలం ఆయన బ్రహ్మహత్యా పాపం, అది నీకు అంటుకోవడానికి మూల కారణం ఇదనగానే ఆవిడ కంగారు పడి ఏది అన్ని ఎరుగుండి బలి చేసి కూడా ఏమి ఎరగనట్టుగా, కాలభైరవ ఈ భిక్షాపాత్రని నేను నా చేతికి అట్టే పెట్టుకోలేను, నువ్వే తీసుకోనగానే ఆయన చిరునవ్వు నవ్వి మూడు సార్లు కాలభైరవ ప్రసన్న, కాలభైరవ ప్రసన్న, కాలభైరవ ప్రసన్న అని పలికితే చాలు నేను ఈ పుర్రిని తిరిగి తీసుకుంటాను అన్నాడు. ఆవిడ మొమ్మలు కాలభైరవ ప్రసన్న 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 అనగానే వెంటనే ఈ భిక్షాపాత్ర తిరిగి ఆయన బతుకుపోయింది. అది పుచ్చుకుని తిరుగుతూ తిరుగుతూ ఆయన కాశీ వచ్చాడు. కాశీ రాగానే కాశీక్షేత్రంలో ఆ పుర్రి హాహాకారాలు చేస్తూ నేల మీద పడి దొల్లుకుంటూ పోయి బదరీకి వెళ్ళిపోయింది. అదిగో బదరీలో నరనారాయణుల గుడి ఉన్న ప్రాంతంలో పడింది ఆ పుర్రి కణుచి అక్కడికి దొల్లుకుని పోయి, అందుకే దానికి బ్రహ్మకపాలం అని పేరు. కాశీక్షేత్రానికి వస్తే కానీ ఆయన చేతిలో ఉన్న పుర్రి పడలేదట, పడింది కొని అక్కడ ఉండిపోయింది, అక్కడ ఉండకుండా ఎక్కడో బదరీ దాకా పోయింది. అప్పుడు కాలభైరవుడు పరమ పవిత్రమైనది వారాణసి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఎటువంటి పాపమైనా నశిస్తుంది. బ్రహ్మహత్యాది మహాపాపములనే అడవులను కాల్చివేసి దావాగ్ని వారణాసి అన్నాడు ఆయన. అడవుల్ని తగలబెట్టడానికి ఒక అగ్ని ఉంటుంది, దానికి దావాగ్ని అని పేరు. దావాగ్ని పుట్టిందంటే అడవి మొత్తం భస్మం అయిపోతుంది. కాశీ ఒక దావాగ్ని. ఏం దావాగ్ని అంటే అడవుల్ని తగలబెట్టే దావాగ్ని. ఏ అడవుల్ని? బ్రహ్మహత్య వంటి మహాపాపములనే అడవులను తగలబెట్టే దావాగ్ని కాశీ. అంటే అగ్ని అడవిని కాలుస్తుంది, మనం చేసిన పాపములనేటటువంటి అడవులను కాశీ అనే దావాగ్ని కాలుస్తుంది. అంటే అంతరార్థం, కాశీ కడుగు పెడితే నీవు ఎటువంటి మహాపాపము చేసినా ఆ పాపం అక్షణమే నాశనమైపోతుందని అర్థం. అందుకే జ్ఞానులు తరచుగా కాశీ వెడతారు, కాశీలో నివసిస్తారు. అప్పుడు లోకములన్నీ జయ కాలభైరవ మహానుభావ, నీవు సాక్షాత్తు రుద్రస్వరూపుడివి, లోకాలన్నిటినీ సంరక్షించేది నీవు, సృష్టించేది నీవు, ప్రళయకాలంలో లోకములను నీలో కలుపుకునేది నీవు. నీవు ప్రజారక్షణ కోసం అనేక రూపములు ధరించి ప్రజల్ని రక్షించు అని ప్రార్థించారు. అప్పుడు ఆయన వెంటనే తన శరీరమును 8 కింద విభజించుకున్నాడు. ఈశ్వరుడికి అష్టమూర్తి అని పేరు. 8 రూపాలతో ఉంటాడు ఆయన, భవ సర్వాది రూపాలతో ఉంటాడు. అలాగే కాలభైరవుడు కూడా మరొక ఈశ్వరుడు గనక తన శరీరమును 8 కింద విభజించాడు, అంటే 8 రూపాలు ధరించాడు. అందులో మొదటిది అసితాంగ, రెండవది రురు, మూడవది చండ, నాలుగవది క్రోధ, ఐదవది ఉన్మత్త, ఆరవది కపాలి, 7 భీషణ, 8 సంహార. ఈ రూపాలు ధరించాడు. అంటే ఇప్పుడు ఆయన ఎంతమంది భైరవులు? 8 భైరవులు, అష్ట భైరవులు. అష్ట భైరవుల పేర్లు అనమాట. అసితాంగ భైరవుడు, రెండవ వాడు రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. అందులో మొదటి భైరవుడు అసితాంగ భైరవుడు. సిత అంటే తెలుపు, అసిత అంటే నలుపు, అంగ అంటే అవయవాలు. సితాంగము అంటే తెల్లని అవయవాలు. తెల్లని అవయవాలతో శివుడు ఉంటాడు. ఆ శివుడే కాలభైరవ రూపంలో ఒక రూపం ధరించినప్పుడు అసితాంగుడయ్యాడు, నల్లగా ఉంటాడు. అది ఏం నలుపు అంటే అదే తారు నలుపు కదట, కృష్ణమేఘం, జలదం, వర్షాకాల జలదం అన్నమాట. అసితాంగ భైరవుడు కూడా నల్లని కాలుబొగ్గు వంటి రంగు కలిగి ఉంటాడు. ఆ రంగు చూస్తే ముచ్చటి వేస్తుంటే భయం వేరు. ఆయన అలా ఆకాశాన్ని అంటుతున్న శరీరంతో ఉంటాడు. ఒక్క అరచేతులు, అరికాళ్ళు, పెదవులు, లోపల నాలుక ఇవి మాత్రం ఎర్రగా ఉంటాయి, కళ్ళు ఎర్రగా ఉంటాయి. మిగతా శరీరం అంతా కూడా అద్భుతమైన నల్లని వర్ణంలో ఉంటుంది. అది కాలభైరవుడి యొక్క ఒక దివ్య రూపం. ఆ రూపంలో స్వామి మొదట వెలిచాడు. ఈ అసితాంగ భైరవుణ్ణి విడిచిపెట్టకుండా 8 బుధవారములు కానీ 8 అష్టమి తిథులలో కానీ పూజిస్తే ఆ వ్యక్తి చుట్టూతో ఉండే ఎటువంటి భయంకరమైనటువంటి కష్టాలైనా పటాపంచలైపోతాయి, బ్రహ్మహత్యాది మహాపాపాలు తొలగిపోతాయి. అసితాంగ భైరవుడి యొక్క ఉపాసన గురించి చెప్పుకుందాం క్లుప్తంగా. మొత్తం అందరి గురించి చెబుతాను నేను మీకు. అందులో అసితాంగుడు, ఈ నల్లని భైరవుడిని మనం ఎలా ఉపాసించాలి, దానివల్ల ఏ లాభాలు, ఎప్పుడెప్పుడు ఉపాసించాలి. మీరు వీలుంటే కాశీ వెళ్ళండి. కాశీలో 8 ఉండడం కష్టం అందరికీ. అలా ఉన్నవాడు కాశీలో కాలభైరవ దర్శనం చేసుకుని అక్కడే ఈ ఉపాసన చేసుకోండి. కుదరని వాళ్ళు కాలభైరవుడు యొక్క విగ్రహం ఒకటి తయారు చేసుకోండి, దానికి నల్లని రంగు పోయండి, లేదా నల్లని చెట్టు వేరుతో కూడా కాలభైరవుడి యొక్క విగ్రహం చేసుకోవచ్చు. అలా నల్లని వేరుతో చేసిన విగ్రహము అసితాంగ భైరవుడు అని పిలువబడుతుంది. లేదా ఇంకా తెలివితేటలు ఏంటంటే ఇనుము, రాగి ఈ రెండింటిని కలిపి దాంతో విగ్రహం తయారు చేసుకోండి. ఇనుము ఎలాగో కొంచెం ఒక రకమైన నలుపు ఉంటుంది, అలాంటి నల్లని విగ్రహం తయారు చేసి దానికి నల్లని నూనె పూయండి, అంటే నువ్వుల నూనె పూయండి. పూసి ఆ విగ్రహాన్ని పూజామందిరంలో పెట్టుకోండి. ఈ విగ్రహం పూజామందిరంలో అష్టమి నాడు పెట్టుకోవాలి. బుధవారము, అష్టమి, ఆదివారము ఇవి కాలభైరవుడికి చాలా ప్రీతి. 8 బుధవారములు కానీ 8 అష్టమి తిథుల్లో కానీ మీరు ఈ కాలభైరవుని భక్తితో పూజించండి. నల్లని పువ్వులతో పూజించండి, నీలంగా ఉన్న పువ్వులతో అనమాట. నీలంగా ఉండే డిసెంబర్ అని ఈ మధ్య నీలంగా ఉన్న పువ్వులు చాలా వస్తున్నాయి. చిన్న చిన్న బంతి పువ్వులు ఇలాంటి పువ్వులతోటి పూజ చేయండి. అష్టోత్తర శతనామాలు ఉంటాయి కాలభైరవుడికి, 108 నామాల నామాలతో పూజించండి. గాలులు మినపగాలులు పెట్టండి. మినప పప్పుతో చేసిన గాలి వేరు, మినుములతో చేసిన గాలి వేరు. మినుములు పైన పొట్టు తీయకుండా గుళ్ళు గుళ్ళు కింద ఉంటాయి కదా నల్లగాను, నల్లని మినప గుళ్ళుని మెత్తగా రుబ్బి దానితో గారెలు చేయండి. అది కూడా నువ్వుల నూనెతో చేస్తే మంచి తట. అసలు నువ్వుల నూనెతో చేసిన గారెలు ఆరోగ్యం ఇస్తాయి. మినుముతో గారెలు చేసి నివేదన చేయండి. అష్టోత్తర శతనామాలతో పూజించండి. పంచామృతాలతో అభిషేకం చేయండి. యథాశక్తి భక్తితో పూజించండి. ఈ 8 వారములు ఇలా పూజించాక ఈ విగ్రహాన్ని శుభ్రంగా తోమి మళ్ళీ పూజామందిరంలో పెట్టి ఈ పూజ చేసిన పువ్వులు ఇంట్లోనే అట్టే పెట్టుకుని, ఇంట్లో ఎక్కడన్నా స్థలం ఉంటే నేల మీద పాతి పెట్టేయండి. ఈ పూజా పుష్పాలు, పూజా ద్రవ్యాలు మీ ఇంటి నేలలో భూమిలో కలిసిపోతే ఆ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పటాపంచలేకపోతాయి. పొలాలు ఉన్నవాడు పొలాల్లో వేసుకుంటే పొలాలు విరగబుడుతాయి, శత్రువుల పీడ తొలగిపోతుంది. మేము కంపార్ట్మెంట్లు అనే పేరుతో అపార్ట్మెంట్లో ఉంటున్నామండి అనేటటువంటి వాళ్ళు వీటిని తీసుకెళ్ళి కాలువలో కలపండి. ఇలా 8 వారములు అసితాంగ భైరవుణ్ణి పూజిస్తే 8 అష్టములు కానీ 8 బుధవారములు కానీ పూజ చేస్తే భయంకర మహాపాపాలు తొలగిపోతాయి. మనం తెలుసో తెలియకో అనేక దోషాలు చేస్తున్నాం. ఈ దోషాలన్నీ విముక్తి పొందాలంటే ఇంకెంతకంటే మరొక మార్గం లేదు పొమ్మన్నారు. అన్నిటికీ మించి తెలుసో తెలియకో మనం ప్రతిదినము చీపురు కట్టతో తుడుస్తున్నప్పుడు కొన్ని జంతువులు చచ్చిపోతున్నాయి. దోమలు చంపడానికి కొన్ని మందులు వాడుతున్నాం. అన్నం వండుతున్నప్పుడు కొన్ని క్రిములు నశిస్తున్నాయి. కూరలు వండుతున్నప్పుడు కొన్ని చచ్చిపోతున్నాయి. భూమి దున్నుతూ ఉంటే కొన్ని చచ్చిపోతున్నాయి. ఈ హింసాపాపం నుంచి బయటపడడానికి అసితాంగ భైరవుణ్ణి ఆరాధించాలి. కనీసం విగ్రహం చేసుకుని మీకు తోచినట్టు పూజించండి, ఆయన సంతోషిస్తాడు. కాకపోతే 8 అష్టములు కానీ 8 బుధవారాలు కానీ పూజించండి. ఇది అసితాంగ భైరవ పూజ.